చుట్టుపక్కల వాళ్ళకి మా అమ్మ పాపం పొరపాటున నీళ్లు తోడుకోవడానికి వెళ్ళి అందులో పడి చచ్చిపోయిందని అబద్ధం చెప్పాడు. వాళ్ళు అయ్యో బాబు అనుకున్నారు, ఈ దరిద్రుడు ఏదో చేస్తుంటాడని వాళ్ళకి తెలుసు, వీడి సంగతి తెలుసు కదా, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా, ఎంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఉన్నా పక్కనున్న వాళ్ళకి ఆ మాత్రం తెలుస్తుంది, అయినా ఎవరేం చేయగలరు. ఇంకెక్కడి నుంచి వీడు రెచ్చిపోయాడు, ఈ వేశ్యలకేమో డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం ఏం చేశాడు, దొంగతనాలు మొదలెట్టాడు. ఆ పక్కనున్న అరణ్యంలో ఒక కర్ర పుచ్చుకుని చెట్ల చాటును దాక్కుని మార్గమధ్యం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళ బుర్ర మీద కర్రతో ఒకటి కొట్టి వాళ్ళని చంపేసి ఆ డబ్బు దోచుకొచ్చేవాడు. క్రమంగా రాజుగారికి విషయం తెలిసింది, ఎవడో ఒకడు తుంగభద్రా నదీ తీరములో ఉన్న అరణ్యములో మకాం పెట్టాట, వాడు మనుష్యుల్ని చంపి ధనం దొంగతనం చేస్తున్నట్ట, వీడిని పట్టుకోవాలని రాజుగారు ప్రణాళిక వేశాడు. అది వేశ్యలకి తెలిసింది, వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఈ దుర్మార్గుడు దొంగతనం చేసి మనుష్యుల్ని చంపి డబ్బు తెస్తున్నాడు, ఎప్పుడో ఒకప్పుడు వీడు రాజుగారికి దొరుకుతాడు, దొరికితే ఏమవుతుంది, రాజుగారు వీడితో పాటు మనల్ని కూడా పట్టుకుంటాడు. దొంగ సొమ్ము ఎక్కడుంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ దొంగల కిందే లెక్క కనుక వాడు వాడితో పాటు ఈ సొమ్ము అనుభవిస్తున్న మనల్ని అందరినీ తీసుకెళ్లి రాజుగారు ఉరి శిక్ష వేస్తాడు. మన ఆడవాళ్ళం కనుక ఉరిలి కాకపోయినా యావజ్జీవ కారాగారం పడవచ్చు. ఎందుకు వచ్చింది గొడవ, వీడి దగ్గర కూడా డబ్బులు లేవు, దొంగతనం డబ్బులతో ఎంతకాలం పోషిస్తాడు, సమయం చూసి వీడి డబ్బులు అక్కుపోదాం అనుకున్నారు వాళ్ళు. ఒకరోజున వాడు బాగా బంగారపు నగలు దోచుకొచ్చాడు, అరణ్యం గుండా పెడుతున్న పెళ్లి గుంపుని ఎవరినో దోచుకుని ఓ బుట్టెడు బంగారపు నగలు తెచ్చాట. ఆ బంగారపు నగలన్నీ వాళ్ళు చూసి ముచ్చటపడి తీసుకుని బాగా పడితే తాగించి, తాగిన తర్వాత వాడిని మంచానికి కట్టేశారు కాళ్ళు చేతులు, రోకళ్లతో కర్రలతో చితక్ కొట్టేశారు. ఎంత కొట్టినా మొండిపీరుగా అని ములుగుతాడు కానీ చావట్లా. ఎలారా తెల్లవారులు వీడిని కొట్టాం, రోకళ్లతో కొట్టాం, రోళ్లతో బాదాం, కర్రలతో కొట్టాం, అయినా వీడు చావట్లేదు. వీడు ఇంకా ఇలాగే ఉంటే చుట్టుపక్కల వాడి మూలుగు మీరు వస్తే మనల్ని చంపుతారు ఎలాగాని వాళ్ళు ఆలోచించి బాగా నిప్పులు కణకణలాడేలా మంట చేసి, ఇది చింత నిప్పులు బొగ్గులు, ఆ బొగ్గుల నిప్పులు పట్టుకొచ్చి వాడిని నెత్తి మీద నుంచి కాళ్ళదాకా పోసి పారేశారు. బతికుండగా కొట్టి కొట్టి వాడిని నిప్పుల్లో వేసి తగలెట్టారు. ఆ నిప్పుల్లో 3 గంటలు కాలితే కానీ చావలేదు కండి వాడు, మొండిపీరు కదా, పాపిస్తాడు అలాగే తెస్తాడు. పాపాత్ములకి సుఖమరణం రాదు, దుర్మరణం తప్ప. చెట్ట చివరికి వాడు దుర్మరణం పాలైపోయాక ఈ మంచం కాలిపోయిన దాన్ని శవాన్ని తీసుకెళ్ళి ఆ నూతిలో పారేసి పైన మూత మూసేసి ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో మీకు తెలియని ఏమిటండి, దుందుకారుడు మమ్మల్ని ఇంట్లో పెట్టాడు, దొంగతనానికో దేనికో బయటికి పోయాడు, రావట్లేదు అని మొత్తం మీద వాడు ఎక్కడికో దొంగతనానికి పారిపోయాడని నచ్చ చెప్పారు. ఒక రాత్రి వాళ్ళు ఇంటికి తాళం వేసి ఈ బంగారం నగలు పుచ్చుకుని వాళ్ళు పారిపోయారు, ఇల్లంతా పాడుపడిపోయింది, ఈ వేశ్యలు పోయారు, బంగారం పోయింది, తల్లి చచ్చింది, వీడు చచ్చాడు. పరమపాపాత్ములు చచ్చిపోతే ఒక భయంకర పిశాచ్యం అయిపోతారు, ఈ పిశాచ్యాలు అల్లాడిపోతాయి తిండి లేక, వీడు పిశాచ్యం అయిపోయాడు. పిశాచాల్లో హత్యలు పాపాలు చేసి చచ్చిపోయిన పిశాచాలు ఉంటాయో, దుర్మరణం పాలైనటువంటి పిశాచాలు బతికొండగా పాపాలు చేయటం వల్ల దరిద్రపు మరణం దుర్మరణం వచ్చినటువంటి వాడు చచ్చాక నరకానికి పోడు, స్వర్గానికి పోడు, మధ్యలో పిశాచం అవుతాడు. ఈ పిశాచములకు తిండి లభించదు, వాళ్ళు మళ్ళీ అన్నం తినలేరు. మనుష్యుల్ని పీక్కు తినాలంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. ఏమిటా ఇబ్బంది, ఈ పిశాచాలు ఏదన్నో చూరు మీదో అరుగు మీదో కూర్చుని ఆ అరుగు మీద అమ్మట రోడ్డమ్మట వెళ్ళే వాళ్ళని చూసి గట్టిగా అరుస్తాయి. అరిస్తే అవతలవాడు భయపడి చచ్చిపోతేనే ఈ పిశాచములు వాళ్ళని పిక్కు తినగలవు. అవతలవాడు భయపడకుండా ఎవడవరా నువ్వు అని బెదిరిస్తే వీళ్ళే పారిపోతారు. ఏది పిచ్చి పిశాచాలకి ఈ దిక్కుమాలన లక్షణం ఉంటుంది. అందుకని వీడు రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి 11 గంటలకి ఆ ఇంటి చూరులో కూర్చుని అటుగా వెళ్ళేవాళ్ళని అనేవాడు, ఓహో అనేవాడు. దాంతో అటుగా వచ్చిన వాళ్ళు పిరికాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అమ్మా అమ్మా అని గుండాకి తెచ్చిపోతే వీడు పిక్కు తినేవాడు. ఎవడన్నా కొంచెం గట్టివాడు, ఏది మన భక్తులు లాంటి గట్టివాళ్ళు, ఎవడో రాను వారి కన్నెర చేస్తే అడిలి పారిపోయి నూతులో దాక్కునేవాట. దాంతో జనాలకు అనుమానం వచ్చింది, ఈ ఆత్మదేవుని ఇంటి ముందు నుంచి వెడుతూ ఉంటే రాత్రిపూట అరుపులు వినపడుతున్నాయి, ఏదో పిశాచ్యం కనపడుతుందిట, బహుశా ఈ దుందుకారుడు ఏమైనా చచ్చాడేమో, లేక వాళ్ళ అమ్మే చచ్చిందేమో, వీళ్ళల్లో ఎవరైనా పిశాచ్యం అయ్యారేమో, వెళ్లే జనాల్ని భయపెట్టి పీక్కు తింటున్నారట. కాబట్టి రాత్రిపూట అటు వెళ్ళొద్దు, పిరికి వాళ్ళు అటు వెళ్ళొద్దు. ధైర్యవంతుల్ని పిశాచాలు ఏమీ చేయలేవు, పిరికి వాళ్ళని చంపుతాయి. కాబట్టి చీకటి పడాక ఆ రోడ్డు గుండా వెళ్ళకండి అనగా అందరూ అటు వెళ్ళడం మానేశారు. వీధి కూడా పాడైపోయింది చివరికి. వీడికి తిండి లేక, మంచినీళ్ళు లేక చూరు మీద పడి అమ్మా మంచినీళ్ళు ఆకలి అని అరిచేవాడు. ఈ అరుపులు పిశాచ పరుపులు కదా, చుట్టుపక్కల వాళ్ళకి మూలుగులు కింద భయంకరమైనటువంటి ఆర్తనాదాల కింద వినబడేవి. భాష అర్థం కాదు, అరుపులు వినబడుతున్నాయి. అల్లాడిపోయేటువంటి వాడు వాడు దాదాపు 5-6 నెలలు. అందుకే ఇలాంటి పాపాలు చేయకూడదు. బతికొండగానే కొంచెం మంచి పనులు చెయ్యాలి. ఈలోపు యాత్రల్లో ఉన్న ఆత్మదేవుడు కొడుకు గోకర్ణుడితో వెడుతూ వెడుతూ చచ్చిపోయాడు దారిలో. అమ్మయ్య మా నాన్నగారు పెద్దవాడే, హాయిగా సుఖంగా శరీరం విడిచిపెట్టాడు, ఈయనకి కర్మకాండ చేద్దాం అని ఈ కుమారుడు గోకర్ణుడు నిజంగా సొంత కొడుకు కాకపోయినా ఆయనకి అన్ని పిండ ప్రదానాలు చేసి గయ్య కూడా వెళ్ళాడు చివరికి. గయ్యలో పిండ ప్రదానం జీవితంలో ఒక్కసారైనా చేయాలి, బ్రహ్మకపాలంలో కూడా పెట్టాలి అవి ఆయనకు తెలుసు గనక గయ్యకి వెళ్ళాడు. సరిగ్గా ఈయన గయ్యకి వెళ్ళిన సమయానికి వేళ్ల ఊరు నుంచి ఎవరో తీర్థయాత్రకు వచ్చారు. గోకర్ణుడిని చూశారు. నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి, తీర్థయాత్రలకు పోయావు, ఉన్న ఊళ్ళో కనుక నువ్వు ఉండుంటే చాలా దారుణాలు చూసేవాడివి. పాపం మీ నాన్న ఏమో ఇక్కడ ఎక్కడో చచ్చిపోయాడు, అక్కడ మీ అమ్మని మీ అన్నయ్య చంపేశాడు, వాణ్ణి కూడా ఎవరో వేశ్యలు చంపారని చెప్పుకుంటున్నారు, వాడు లేడు మొత్తం మీద, వాడు చచ్చాడో వాళ్ళ అమ్మే చచ్చిందో ఎవరు చచ్చిందో తెలియదు, కానీ ఆ ఇంటి అరుగు మీద పిశాచం చేరింది, పిశాచాన్ని చూస్తే చాలామందికి మీ అన్నయ్య అనిపిస్తోంది అని ఏదో చూచాయిగా చెప్పారు. వీడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో కనిపెట్టాట, అన్న చచ్చాడని అర్థమైపోయింది. అమ్మ పోయింది, అన్న పోయాడు, నాన్న ఎలాగో పోయాడు అనుకుని గయ్యలో 9 రోజులుండి చెయ్యవలసిన పిండ ప్రదానాలు మొత్తం ముగ్గురికి చేశాడు. పాపం ఉత్తముడు కనుక వాళ్ళందరికీ శ్రాద్ధ కార్యం చేశాడు, గయాశ్రాద్ధం చేశాడు. చేశాక ఆఖరిసారిగా ఒక్కసారి తుంగభద్ర కడదాం, మా ఊళ్ళో అడుగు పెడదాం, ఆ ఇల్లంతా శుభ్రం చేసి అక్కడ ఏమైనా చేయవలసిన మంచి పనులుంటే చేసి ఇల్లుని శుభ్రం చేసి అక్కడ కూడా ఎవరన్నా ఇళ్లలో చచ్చిపోతే ఏం చేస్తారన్నమాట, పుణ్యాహ వచనం ఒకటి చేస్తారు, గృహశుద్ధి చెయ్యాలి. అది చేసి ఆ ఆస్తి ఇల్లు ఊళ్ళో వాళ్ళకి అప్పగిస్తే ఊళ్ళో వాళ్ళు మంచి పనులకు వినియోగిస్తారు, నేను హాయిగా తీర్థయాత్రలు చేసుకుంటూ పోతాం అనుకుని ఇంటికి వచ్చాడు. నడిచి 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 మొత్తం మీద తుంగభద్ర నదీ తీరంలో ఉన్న స్వగృహానికి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి చీకటి పడింది, ఇంటికి తాటికాయంత తాళం ఉంది. ఈ తాళం ఇప్పుడు తీలేడు కదా, ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేక ఇంటి అరుగు దగ్గర పెంకుటిల్లులండి అది. అందుకని ఆ పెంకుటిల్లుకి పూర్వం చూరు, చూరుకు ముందు అరుగు ఉండేది. అరుగంతా మట్టి కొట్టుకుపోయితే ఈ పై వస్త్రంతో శుభ్రం చేసుకుని అరుగు మీద పడుకున్నాడు. పడుకుని గాయత్రి జపం చేయడం మొదలెట్టాడు. అర్ధరాత్రి 12 అయినా ఈయనకి అలసట వల్ల నిద్రపట్టలేదు. పైగా కొంచెం పాత విషయాలు గుర్తుకొస్తాయి కదా, ఎటువంటి ఇల్లు ఇది, వేదమునకు నిలయం, ఇప్పుడు వేదనా నిలయం అయ్యింది, అమ్మ పోయింది, నాన్న పోయాడు, ఉన్న సోదరుడు ఏమైపోయాడు అని పాపం బాధపడుతూ ఉండగా 12 గంటల వేళకి ఈ దుందుకారుడు చూరు మీద చేరాడు. చూరు మీద చేరి అన్నాడు. ఈయనేం పట్టించుకోలేదు. అంతలో వాడు ఓసారి గొర్రెగా, ఓసారి కొరవిల, ఓసారి దున్నపోతుగా, ఓసారి విచిత్ర పిశాచంగా, ఓసారి పొట్టాడిగా రకరకాల రూపాలు ధరించి చంపేస్తా ఇంకేస్తా తినేస్తా అండ మొదలెట్టాట. నువ్వు తినేస్తానంటే నన్ను ఎక్కడ తింటావురా, నన్ను అంత తేలిక ఎవడు జీర్ణించుకోలేడు అని కమండలంలో నీళ్లు తీసి మంత్రజపం చేసి ఆ నీళ్ళ పిశాచం మీద చల్లాడు. ఈ కమండల మంత్రజలం పిశాచం మీద పడగానే పిశాచం కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం మొదలెట్టింది. ఏమే పిశాచమే, ఇందాకడదాకా మింగుతా నవ్వులుతా అన్నావు, ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే తమ్ముడు నేను దుందుకారుణ్ణి అన్నాడు వాడు. ఈ మంత్రజలం వల్ల వాడికి మాట్లాడే శక్తి వచ్చింది, మానవ భాషలో మాట్లాడాడు. తమ్ముడు నేనే అనగానే ఈయన తెల్లబోయి అన్నయ్య నువ్వా, పిశాచ జన్మెత్తావా అన్నాడు. అవును పిశాచమవ్వకి ఏమవుతాను మరి, నేను చేసిన పాపాలు 1-2 నక్షత్రాలైనా లెక్కెట్టచ్చు కానీ నేను చేసిన పాపాలు లెక్కట్లేము. తాగాను, తందనాలాడాను, హత్యలు చేశాను, చివరికి అమ్మని చంపేశాను. నా చేతులారా మా అమ్మ చావుకి కారకుండా అయ్యాను. చివరికి వేశ్యలు నన్ను కొళ్ళబొడిచి నిప్పులు పోసి బతికొండగా కాల్చి కాల్చి చంపేశారు. చచ్చిన పాపానికి చేసిన పాపాలకి ఇదిగో పిశాచమై మనింట్లోనే చూరు పట్టుకొని అల్లాడుతున్నాను, నన్ను రక్షించవా, ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి కలిగించవా అన్నాడు. అప్పుడు ఆయన తెల్లబోయి నీ పేరు మీదుగా గయలో శ్రాద్ధం పెట్టాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన ఎక్కడో చచ్చాడు అంటే ఈయన గోత్రనామాలతో గయలో శ్రాద్ధం ఆయన పెట్టాడు. గయలో శ్రాద్ధం ఎవరు పెడతారండి? ఒక ఆయన చచ్చాడండి, ఆయన వెళ్ళి శ్రాద్ధం పెట్టుకుంటాడా? ధారపోయటం ఎక్కడుందంటే ఇలా ఉంటుంది. ధారపోయటం అంటే ఒక మనిషి తచ్చాక ఆ మనిషి పేరు మీదుగానే శ్రాద్ధం పెట్టి పిండాల మీద నీళ్లు పోస్తారు. మీరు ఎప్పుడో చూసారా? మూడు పిండాలు పెడతారు. ఈ పిండాల మీద ఏం చేస్తారు? నువ్వులు నీళ్లు పోస్తారు. తిలోదకాలు వరసగా నీళ్లు పోస్తే దానికి ధార. చచ్చిన వాడికైతే ఇలా పోస్తారు. అదే బ్రతికుండగా ఎవరికైనా ఏదన్నా జపతర్పణం ఇవ్వాలంటే మామూలు ఈ నువ్వులు నీళ్లు బదులుగా అక్షతలు, తెల్లక్షతలు కానీ లేక హరిద్రాక్షతలు కానీ చేతిలోకి తీసుకుని దర్పలతో ఆ ఫలితం ధారపోస్తారు. ఇది వేద మర్యాద. నేను నీ కోసం పిండం పెట్టాను, గయలో శ్రాద్ధం పెట్టాను, మూడు పిండాలు చేసి మధ్యమ పిండం మీద నీ కోసం తిలోదకాలు విడిచాను, అయినా నీకు పిశాచ జన్మ నుంచి విముక్తి కలగలేదా? గయలో శ్రాద్ధం పెడితే పిశాచాలు కూడా విముక్తి పొందుతాయే అనగా వాడు ఏమన్నాడో తెలుసా? గయాశ్రాద్ధశతేనాపి ముక్తిర్మే న భవిష్యతి. ఒకసారి కాదు, వంద పర్యాయములు గయలో నాకు నువ్వు పిండ ప్రదానం చేసిన. ఇంకెంతకంటే ఏమిటండి ఆ శ్లోకం విన్నారా? గయాశ్రాద్ధ శతేన అపి, వంద పర్యాయములు పిండము పెట్టిన మే నాకు ముక్తి న భవిష్యతి, ముక్తిర్మే న భవిష్యతి అన్నాడు. నాకు మోక్షం రాదు, నా పాపాలు అటువంటివి అనగా, నాయన అయితే నేనేం చేయలేను. దుందుకార సోదర, గయలో శ్రాద్ధం పెడితే లేక బ్రహ్మకపాలంలో పిండం పెడితే కటిక పాపాత్ముడు పరమనీచుడు త్రాష్టుడు నికృష్టుడు కూడా ముక్తి పొందుతాడు. నువ్వు వంద సార్లు గయలో పెట్టినా నీకు ముక్తి రాదని చెబుతున్నావు. అయితే ఇంక నీకు ముక్తి రావడం నా వల్ల కాదు, నీకు ముక్తినివ్వడం నా వల్ల కాదు, నీకు ముక్తి ఎవరూ ప్రసాదించలేరనగా, అలాంటి అలాగా ఎంత చెడ్డా, ఇద్దరం సోదరుల్లో పెరిగాం కదా, అమ్మని నాన్నని దృష్టిలో పెట్టుకుని నీతో తిరిగిన ఈ సోదరుడికి విముక్తి ప్రసాదించలేవా? పాపాత్ములు క్షమించడం పుణ్యాత్ముల ధర్మం కాదా అనగానే, ఈ పూటకి విశ్రాంతి తీసుకో పాడుబడిన బాబులో, రేపు ఉదయం నీ సంగతి చూస్తానన్నట్ట. వెంటనే ఈయన ఠేం అని ఇక్కడి నుంచి మాయమై బావిలో దూరిపోయాడు. విఠలాచార్య సినిమాలో చూడండి, పిశాచాలు కుసుక్కుని వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిపోయి అందులో దాక్కున్నాడు. పట్టపగలు అందరికీ కనబడలేరు, వాళ్ళకి ఏదో ఒక ఆధారం లేకపోతే ఉండలేరు. అందుకే వాడు నూతిలో దాక్కున్నాడు. ఈయన ప్రొద్దుటే లేచి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవగానే వాళ్ళందరూ ఆనందపడిపోయి, మహాత్మా పండితోత్మ వచ్చావు, ఎటువంటి పండితుడు నువ్వు, నీలాంటి వంశంలో ఈ దరిద్రుడు ఎలా పుట్టాడో అని అన్నగారిని తిట్టి వీణ్ణి పొగిడి తాళాలు లేవు గనక తాళం బదలు కొట్టారు, తలుపులు తీశారు. ఇల్లంతా అతి భీకరంగా ఉంది, దుమ్ముతో ధూళితో బూజులతో గబ్బిలాలతో దాదాపు 6-7 నెలలు దాటిపోయింది కదా, అసహ్యకరంగా ఉంది. అదంతా శుభ్రం చేయించారంతా కలిసి అయ్యాక అప్పుడు ఆయన కూర్చోబెట్టి అందరినీ పెద్దల్ని, నేను ఆఖరిసారిగా ఇల్లు చూసుకుని కొద్ది రోజులు ఇక్కడుండి పెద్దల కార్యాలు చేసి ఆ తర్వాత ఈ ఇల్లు ఆస్తి మీకు అప్పగించేస్తున్నాను, మీరు దీన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించండి, నాకు ఇవేమీ ఆస్తులు అక్కర్లా, నేను హాయిగా సన్యాసి జీవితం బతుకుతాను, కాశీకి పోయి అక్కడ కేదారఖండంలో ఎక్కడైనా చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే జపం చేసుకుంటూ బతుకుతాను. అవి పక్కన పెడితే రాత్రి మా సోదరుడు దుందుకారుడు కనబడ్డాడు. వాడు పిశాచ్యమే అలవటించిపోతున్నాడు, వాడే మా అమ్మని చంపాడు, చివరికి వాడిని వేశ్యులు చంపారు, దాంతో వాడు ఒక క్రూర కఠోర పిశాచమై ఆకలికి దప్పికకి అల్లాడిపోతున్నాడు. వాడికి తిండి లేదు, పాపం దాహం తీర్చుకుందామంటే మంచినీళ్ళు తాగలేడు. ఎవరినైనా బెదిరిస్తే ఆ అవతల వాడు బెదిరి చచ్చిపోతేనే వాడు తినగలడు. మన వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడం లేదు, దాంతో చచ్చేవాడు లేడు, దాంతో వాడికి చచ్చే చావు వచ్చింది, తిండి లేక బాధపడుతున్నాడు. వాడిని మనం ఉద్ధరించాలి. వాడికి ఏమి చేస్తే పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది, మోక్షం వస్తుందో చెప్పండి అని ఊళ్ళో ఉన్న పండితులందరినీ అడిగాడు. ఆ ఊళ్ళో మంచి పండితులు ఉన్నారులేండి, అందుకని వాళ్ళు అడిగాడు. ఒక ఆయన లేచాడు, గాయత్రి మంత్రం చెప్పమన్నాడు. ఇంకొక ఆయన లేచాడు, ఏదో సూర్య చెప్పమన్నాడు. ఇంకొక ఆయన ఏదో చెప్పాడు. ఇలా అందరూ చెబుతూ ఉంటే ఈ పిశాచ రూపంలో ఉన్నవాడు బావిలోంచి, అవేమి చేసినా నాకు ముక్తి రాదు, అవన్నీ నేనే చేసుకున్నానన్నాడు. పాపం వీడికి తెలుసు వాడి పాపాలు ఎన్నో. మీరు ఎన్ని జపములు చేసినా ఎన్ని యజ్ఞములు చేసినా నాకు ముక్తి రాదు బాబు అనగా, ఇది కాదు పని అనుకున్నాడు ఈయన. ఈ మనుష్యులెవరూ ఈ పిశాచానికి విముక్తి కలిగించలేరు. ఇంకేం చెయ్యాలి? మా గురువు గారు సూర్యుడిని అడుగుతాను అని కూర్చున్నవాడిని కూర్చున్నట్టే కూర్చుని యోగశక్తితో పైకి లేచిపోయాట. యోగశక్తితో సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నమాట, మనిషి అలా కూర్చుని ధ్యానం చేస్తే అప్పుడు అందులో ఉన్న ప్రాణం పైకి లేచిపోతుంది, సూక్ష్మ శరీరం పైకి లేచిపోతుంది, ఈ శరీరం ఏమో శవంలా స్తంభించిపోతుంది, ప్రాణము సూక్ష్మరూపంతో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెడుతుంది. అదొక గొప్ప ప్రక్రియ. అలాంటి ప్రక్రియలు ఉన్నాయి, అవి చేయగలిగాం కూడా ఒకప్పుడు. ఈ ప్రాణం పైకి లేచిపోయి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సూర్యభగవానుడికి ఎదురుగుండా నిలబడి ఆయన గమనాన్నే నిరోధించి నమస్కరించి, మా సోదరుడికి పిశాచ జన్మ నుంచి విముక్తి కలగవలనంటే ఏం చెయ్యాలనగా, భాగవతమును 7 రోజులు నీవు పారాయణము చెయ్యి, ప్రవచనం చెయ్యి, నీ సోదరుడు పిశాచ్యం గనక ఆ ప్రవచనం వింటే వాడు గ్యారంటీగా ముక్తి పొందుతాడన్నాడు. మహాభయంకర బ్రహ్మహత్యాది సకల పాపాలు పటాపంచలైపోయి జీవులు విముక్తి పొందడానికి భాగవత పారాయణం కంటే మరొకటి లేదు, భాగవత ప్రవచనం కంటే మరొకటి లేదు. భాగవతం శ్రవణము శ్రావణము, వినడము వినిపించడం, చదవడం చదివించడం. ఏమంటే ఒక ముక్క చెప్పనా, ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరం భాగవతంలో చదివితేనే మహాపాపాలు తొలగిపోతాయన్నారు వ్యాసులు వారు. రామాయణ భారతాలు రెండు మహామంత్రములు, ఏకైకం అక్షరం అని చెబితే మళ్ళీ నిజంగా రామాయణం చదివితే లేక భారతం చదివితే ముక్తి వస్తుందంటే నేనేం చెప్పగలుగుతాను? నేను ఆ శ్లోకాలు అలా చెప్పాయి, వాటిని నమ్మాం. మేము కొంతమందిని చూసాం, నమ్మిన వాడికి ఇది నమ్మకుండా నీ సంగతి ఏమిటో చూస్తాను, నాకు మోక్షం ఇప్పించంటే నేనేం చేయలేను, ఎందుకంటే నాకేమీ అంత శక్తి ఏమీ లేదు, కేవలం శాస్త్రములను నమ్మి మనందరం జీవిస్తున్నాం. శాస్త్ర ప్రకారంగా నమ్మితే నమ్మాలి. గుళ్ళో విశ్వనాథుడు ఉన్నాడా, అసలు ఆ లింగమే విశ్వనాథ లింగం కాదని వాదించేవాళ్ళు ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నది విశ్వనాథుడు అని శంకరాచార్యులు వారు చెప్పారు. కాదంటే నేనేం చెప్పనండి, ప్రభుదత్త బ్రహ్మచారి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేశారు, వాళ్ళని కాదంటామా? ఏ కంచి పరమాచార్యులు వారు వచ్చి అక్కడ అభిషేకం చేయలేదు, మీకు తెలుసు కదా. హేమగేమీ లేని మునులు ఈనాటి పీఠాధిపతులు కూడా అక్కడికి వెళ్ళి అభిషేకం చేశారు, అది విశ్వనాథ లింగం అన్నారు. కాబట్టి అది విశ్వనాథ లింగమే. అక్కడ డుంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఈయనే డుంటి విఘ్నేశ్వరుడు అని నమ్మకం ఏమిటి అని ఒక మూర్ఖుడు నన్ను అడిగాడు. నేనేం చెప్పను, ఆయన డుంటి విఘ్నేశ్వరుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి, స్థల పురాణాలు చెబుతున్నాయి, ఏళ్ల తరబడి అక్కడ అర్చన జరుగుతుంది, డుంటి అని రాశారు. కాబట్టి ఈరోజు నుంచి ఎంత ఎక్కువ నమ్మకుంటే అంత బాగా ఫలిస్తుంది గుర్తుపెట్టండి. శాస్త్రములను మీరు నమ్మకపోతే మాత్రం దాని జోలికి వెళ్ళకండి, హాయిగా మీ డబ్బులు మీరు ఇంట్లో పెట్టుకుని తిరిగి పడుకుని హాయిగా వెళ్ళిపోండి, పర్వాలా. ఏమని చెప్పారు సుస్పష్టంగా, మంత్రే, ఈ శ్లోకం వినండి, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భవనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆ మంత్రం అంత బాగా ఫలిస్తుంది. నేను మీ చేత రామ్ అనిపించాను, ఆ ఒక్కక్షరమే మంత్రం అనుకోండి, మా గురువుగారు ఇచ్చారని ఆ మంత్రాన్ని నమ్మి చెయ్యండి, ఫలితం వస్తుంది. ఒక్క అక్షరం చాలా అండి, ఇంతేనా మంత్రం అంటే ఆ మంత్రం ఫలించదు. మంత్రం మీద నమ్మకం ఉంటేనే ఫలిస్తుంది, లేకపోతే మంత్రం మానేసి ఇంట్లో కూర్చుని ఏ యంత్రాల్లో తిప్పుకు బతుకు. తీర్థం దగ్గరికి వచ్చినప్పుడు ఇది గంగ ఇది కాశీ అనుకో, అలాగే చేతులు తీర్థం పోసేటప్పుడు తీర్థం అని తాగు, దాని మీద నీకు నమ్మకం ఉంటేనే అది తీర్థం ఫలితం ఇస్తుంది, లేదా తీర్థం కాదు ఏ తీర్థము కాకుండా పోతుంది. ద్విజే పురోహితుడిని నమ్మాలి, మీ పురోహితుడు పిండం పెట్టన్నాడు పెట్టంతే, నీడు పొయ్యి అంటే పొయ్యి, లేదా ఈ పువ్వు పెట్టన్నాడు పెట్టంతే, ఎందుకు పెట్టాలని అడక్కో, ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తే ద్విజుణ్ణి నమ్మితే ఫలితం వస్తుంది. దైవే దేవుడి మీద కూడా అంతే, ఈయన విశ్వనాథుడు, ఎంతలింగమైనా అంతలింగమైనా శివుడు శివుడే, ఆ విగ్రహ రూపంలో ఉన్నవాడు శివుడు అనే నమ్మకంతో పూజిస్తే ఆయన వల్ల ఫలితం వస్తుంది. ఏమో ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడంటారా, ఇది ఇత్తడి విగ్రహం కదా అంటే నీ బతుకు ఇత్తడి కాదు చెత్తడి అయిపోతుంది. కాబట్టి నమ్మకం ఉండాలి దేవుడి మీద. దైవజ్ఞే జ్యోతిష్కుడి మీద, ముహూర్తాలు పెట్టేవాళ్ళ మీద నమ్మకం ఉండాలి. ఆయన ముహూర్తం పెడితే మళ్ళీ రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఈ ముహూర్తం బాగుందా అంటారు కొంతమంది, అంటే ఆయన మీద నీకు నమ్మకం లేదు, ఇంకెందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకోవడం. కాబట్టి దైవజ్ఞుడిని నమ్మితేనే ఫలితం వస్తుంది. భేషజే వైద్యుడు మందిచ్చినప్పుడు, ఈయన డాక్టర్ గారు విజయలక్ష్మి గారు ట్యాబ్లెట్ ఇచ్చారు తగ్గిపోతుంది అనుకోవాలి, విజయలక్ష్మి గారు ఈ ట్యాబ్లెట్ సరిపోతుందా అండి, ఇంజక్షన్ వద్దా అండి అని డాక్టర్ గారికి సలహా నేనే ఇవ్వడండి, ఇవ్వడానికి ఆవిడకి తెలియదా ఇంజక్షనే పడవాలో కంజక్షనే ఇవ్వాలో. అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి విధివేషాలు వేయకూడదు. డాక్టర్ గారి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది అనమాట. వాళ్ళకి తెలియదండి మందు ఇవ్వాలో, లేకపోతే ఒక్కోసారి మాటలతో పంపిస్తారు, ఎందుకంటే వీడికి మందు అవసరం లేదు. కానీ ఈ పిచ్చాడికి అలాగేదనమాట, ఒక్క ఇంజక్షన్ పడవరా అండి, సెలైన్ ఎక్కించరా అండి అంటే అప్పుడు సెలైన్ ఎక్కిస్తే బెలూన్లో ఉబ్బిపోయి చచ్చిపోతాం. ఆవిడికి తెలియదు సరైన ఇవ్వాలో లేకపోతే ఇంకోటి ఇవ్వాలో. డాక్టరు ఆవిడ వృత్తిలో మనం ఎందుకు చేయబెట్టాం? గురువు గురువుగారి దగ్గర కూడా అంతే, మీ గురువుగారి మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ పద్మాగర్ గారిని ప్రస్తుతం మనం గురువుగా నమ్మాం, ఆయన మన గురువు అనుకున్నారా ఇక్కడ కూర్చోవాలి, ఆయన మనకు బరువు అనుకున్నారా మీ దారిని మీరు పోవటం. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవడో ఒకటి జీవితంలో ఒకటి నమ్మాల్సిందే కదా, ఒకటి ఆశ్రయించవలసిందే కదా. కానీ నమ్మినప్పుడు సంపూర్ణంగా నమ్మండి. ఒకసారి ఆయన మీద మన బాధ్యత అచ్చేపెడితే ఆయన తరింపజేస్తాడు, ఆ బాధ్యత అయింది. ఒకవేళ నమ్మకం లేదా, ఎవడు నచ్చితే వాడి దగ్గరికి పోవటమే. సృష్టిలో అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చాలని లేదు కదా, ఎవరికి ఎవరు నచ్చుతారో తెలియదు. పుర్రికో బుద్ధి, జఫకో రుచి. కానీ ఉన్నంతకాలం నమ్మాలి. యాదృశీ భవన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. నీకు ఈ అందరి మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే నీకు ఫలితం అంత బాగా వస్తుంది, సిద్ధి కలుగుతుంది. అంతేగాని అన్నిటికీ ప్రమాణం అడిగితే నేనేం చెప్పలేను, నేనే కదా ఈ సృష్టిలో ఎవడో చెప్పలేడు. ఆచమ్య అన్నారు. ఈ ఆచమ్య అనేది ఏ పురాణంలో వ్యాసుడు రాశాడంటే ఆచమ్య అని చెప్తాడు ఆయన. అది వేద మర్యాద, గురు పరంపర. ఇవన్నీ పరంపర అంటారు వీటిని. ఈ పరంపరలు అన్నిటికీ ఏం లేదు. అంతేగాని స్తంభానికి దండం పెట్టి అంటాడు చోట. ఈ స్తంభం గురించి ఎక్కడ రాస్తాడండి? తిరుపతిలో స్తంభం ఉంది, ఆంజనేయుడు నాలుగు వైపులో ఉంటాడు, దానికి ప్రదక్షిణ చేసి కౌగులించుకుంటే సత్సంతానం కలుగుతుంది అని ఏ పురాణంలో ఉందంటే అది స్థల పురాణం. అది ఆ స్తంభం యొక్క మర్యాద అది. అంతేగాని గంగా అనేది భాగీరథి అనే పేరుతో పిలువబడింది. ఎందుకు భాగీరథి అని పిలువబడింది? ఇవన్నీ పిడివాదాలు. ఈరోజైనా నేను చెప్పిన దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మం తెలుసుకుని కొన్నింటిని ప్రశ్నించకండి, కొన్నింటిని ప్రశ్నించండి. అయ్యా మేము ఆచమనం చేయకపోయినా జపం చేసుకోవచ్చా? ఇలాంటి ధర్మ సందేహాలు అడగచ్చు. అసలు దేవుడి ఉనికిని శంకిస్తే, లేక ఈ పురాణములను శంకిస్తే, వేదములలో ఉన్న క్రియలను శంకిస్తే వాణ్ణి నాస్తికుడు అంటారు. వేదములను శంకించేవాడిని నాస్తికుడు అంటారు. అటువంటి వాడితో మనం మాట్లాడకూడదు. నాస్తిక్యం నాభివాదయేత్, నాస్తికుడికి నమస్కరించకూడదు. భగవంతుణ్ణి పొందడానికి కావలసిన ప్రశ్నలు వెయ్యి. లేదా నీకు ఏదైనా పురాణ గాథ మీద సందేహం వస్తే సందేహం లేకుండా అడగాలి. ఏమండి ఈ గోకర్ణోపాఖ్యానం ఎక్కడుందని అడగచ్చు, తప్పు లేదు. ఎందుకంటే రేపు నువ్వు చదివి చెప్పాలి కనుక. అసలు గోకర్ణోపాఖ్యానం వేస్ట్ అంటే నేనేం చేయలేను, అదే అన్నమాట నేను చెప్పేది. ఇప్పుడు భాగవతమును కనుక 7 రోజులు సప్తాహ దీక్షతో పారాయణ చేస్తే నీ సోదరుడు బాగుపడతాడని సూర్యుడు చెప్పగానే ఆయన మళ్ళీ తిరిగి వచ్చే శరీరంలో ప్రవేశించాడు. భాగవతం చాలా పెద్దది. నిజానికి ఇవాళ కలియుగం కాబట్టి కలియుగములో యథాశక్తి చెయ్యొచ్చు అని ఒక నియమం ఉన్నదనమాట. కలిసి కలియుగంలో మీ ఓపికని బట్టి చెయ్యండి అన్నారు. కానీ పూర్వం ఏది, ఇప్పుడు ఈ గోకర్ణోపాఖ్యానం జరుగుతున్న రోజుల్లో భాగవత సప్తాహం చేయడానికి ఎంత యాతన పడ్డారో తెలుసా మీకు? అందులో పురాణంలో రాశారు, మీ ఇంట్లో పెళ్లికి ఎలా పిలుస్తారో అలా ఊళ్ళో అందరినీ పిలవాలట. అందరింటికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి బొట్టు పెట్టి మేము రేపటి నుంచి లేక ఎల్లుండి నుంచి లేక అవతల ఎల్లుండి నుంచి భాగవతం మొదలు పెడుతున్నాం రండి అని పిలవాలి. వచ్చినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ గౌరవించాలి. ఇలాగే ఓ పందిరి వేయాలి. కూర్చోవడానికి పురాణం చెప్పేయడానికి ఒక మంచి ఆసనం ఇస్తారు. ఈ వక్తతో పాటు ఇంకొక అసిస్టెంట్ ఉండాలట. ఎప్పుడు ఒకడే చెప్పలేడు కదా, అందుకని ఈయనకు ఒక సహాయకుడు ఉండాలన్నమాట. అంటే రామకృష్ణ గారు, ఇంకో మురుగతృష్ణ గారు, సత్యనారాయణ గారు, నిత్యనారాయణ గారు, శర్మ గారు, ఇంకో ధర్మగారు, ఎవరో ఒకరిని పక్కన పెట్టుకోవాలి. ఈయన ఎప్పుడైనా చెప్పలేనప్పుడు వాడు మధ్య మధ్యలో వచ్చి కాసేపు చెప్పాలి. ఒక గొప్ప వక్త, సహాయ వక్త. వక్తేమో తూర్పు కూర్చుంటే భక్తులు ఎదురుగుండా పక్కన కూర్చోవచ్చు, ఉత్తరంగా కూర్చుంటే వీళ్ళు దక్షిణముఖంగా కూడా కూర్చోవచ్చు అని శాస్త్రం. అలా కూర్చోవాలి. ఈ పురాణ మధ్యకాలంలో జుట్టు తీయకూడదట. అందుకే జుట్టు ఎప్పుడైనా తీయాల్సి వస్తే ముందే తీసేయాలి, క్షవరం ముందే చేసుకోవాలి. గోళ్ళు పేకడము, క్షవరం చేయించుకున్నట పురాణం మధ్యలో 7 రోజుల్లో సప్తాహంలో చేయకూడదు. వచ్చిన వాళ్ళందరికీ యథాశక్తిగా కసిన మంచినీళ్ళు, ఏదో ప్రసాదాలు ఇవన్నీ ఎలాగో పెడుతూనే ఉన్నారుగా, చూస్తున్నారుగా. ఒకళ్ళు లడ్డూ పెట్టారు, ఒకళ్ళు ఫుడ్ పెట్టారు. ఇలా ఈ కార్యక్రమాలు చేయాలి. మధ్యలో మాట వరుస కూడా ఎవరు దగ్గకూడదు, మాట్లాడకూడదట. కానీ దగ్గు వస్తుంది కనుక కలియుగం కనుక మినహాయింపు. అటు ఇటు కదలకూడదు. పూర్వం అసలు అటు ఇటు తిరిగేవారు కాదు, ఇప్పుడంటే మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు. కానీ కారణం వాళ్ళల్లో ఒక రకమైన వగరోడు తయారైందిలేండి, షుగర్, అందుకని లేస్తున్నారు. కానీ అది లేవకూడదు, శ్రద్ధగా కూర్చోవాలి. ఇక ఇక్కడ నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చెప్పేవారట పూర్వం. రోజు దాదాపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రవచనం చెబితే వినేవారు. మధ్యలో మధ్యాహ్నం మాత్రం 12 to 2 అప్పుడు కాస్త బ్రేక్ఫాస్ట్, దాన్ని లంచ్ అంటారు. ఈ లంచ్ కోసం ఈ పంచీలన్నీ లేవచ్చు. అప్పుడు తిన్నాక మళ్ళీ కూర్చోవాలట. ఇప్పుడు మన వాళ్ళని భోజనం చేసి పురాణానికి కూర్చోబెడితేనా ఇక ఈ హాల్ అంతా దద్దరిల్లిపోతుంది అన్నమాట. ఓ ఇవన్నీ మొదలవుతాయి. ఆ రోజుల్లో కూర్చోగలిగేవారు పాపం. అందుకని సూర్య అస్తమయంలో ఆపేయాలి. ఈ జనం మధ్యలో మళ్ళీ ఇళ్ళకెళ్ళకూడదు, ఇళ్ళకి తాళాలు పెట్టి రావాల్సిందే. మాట వరుస కూడా అసలు వదిలేవారు కదా, ఇంటి చుట్టూ తాళం వేసేవారు. అందుకని అందుకనే మీకు బయట అసలు గేటుకి తాళం వేసేస్తే గొడవ వదిలిపోతుంది. అది ఇవన్నీ నియమాలు ఎంత రాశారంటే అన్ని నియమములు ఉన్నాయి. అవన్నీ ప్రతి శ్లోకం వర్ణించి చెప్పవలసిన గొప్ప శ్లోకాలు. ఇలా సప్తాహం చెయ్యాలి. మొదటి రోజు కలశస్థాపనలు అన్నీ అయిపోయాయి, దీక్షా విధానం అయిపోయింది. ఇప్పుడు వక్తగారు గోకర్ణుడు పురాణం చెప్పడానికి కూర్చున్నాడు. మనుషులు కూర్చున్నారు. మరి పిశాచ్యం గారు ఎలా కూర్చుంటారు? మీకంటే కూర్చోడానికి కాళ్ళు చేతులు ఏవో కూర్చునేందుకు భగవంతుడు ఇచ్చిన ఆసనాలు ఉన్నాయి మనకి. కానీ పిశాచాలు కూర్చోలేవు, అల్లాడిపోతాయి. అందుకని ఈ పిశాచం పురాణం అసలు దానికోసమే చెప్పేది. ఈ పురాణం మొత్తం పిశాచం కోసం చెబుతారు. పుణ్యాత్ముల కోసం అయితే పర్వాలేదు. మనోహరం గారి కోసం, పద్మాకర్ గారి తండ్రి చలభద్రరావు గారి కోసం పురాణం చెబితే వాళ్ళు హాయిగా వచ్చి ఎలాగైనా వింటారు. కానీ పిశాచం గారి కోసం పురాణం చెబుతున్నారు. అందుకని పిశాచం గారు వచ్చి ఎక్కడ కూర్చుందామని చూసిందిట. అక్కడ అదృష్టవశాత్తు 7 కణుపులు కలిగిన ఒక వెదురుగడ కనపడింది. ఆ వెదురుగడని తీసుకుని అందులో మొదటి కణుపులోకి ఆవాహన చేసి కూర్చోబెట్టాడు గోకర్ణుడు. నిజంగా పురాణము శ్రద్ధగా కనుక నువ్వు వింటే ఈ కణుపు పగిలిపోతుంది. కణుపు పగిలిందంటే లోపల నువ్వు సంతోషంతో విన్నట్టు, కణుపు పగలకపోతే నువ్వు సరిగ్గా విన్నట్టు అన్నాడు గోకర్ణుడు. 7 రోజులే కదా పురాణం, అందుకని 7 కణుపులు కలిగిన వెదురుగర నరికి అక్కడ పెట్టి అందులో మొదటి కణుపులోకి ఈ పిశాచాన్ని ఆవాహన చేశారు. పిశాచం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అన్నారు. మనం కలశం ఆవాహయామి అన్నట్టుగా ప్రొఫెసర్ పిశాచరావు గారు అందులో కూర్చున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ పిశాచరావు గారు ప్రస్తుతం మొదటి కణుపులో కూర్చున్నారు. ఇక ఈయన పురాణం మొదలుపెట్టాడు. సాయంకాలానికి అందరూ జయ జయ అన్నారు. మర్చిపోయానండి, ఈ పురాణం జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గోవింద అని, నమః పార్వతీపతయే అని, లేకపోతే జై జయ అని, జై శ్రీరామ్ లేక జై నారాయణ, ఇలా జై జయ ధ్వానాలు చేయాలని కూడా చెప్పారు అందులో. అందుకే మధ్య మధ్యలో మీ చేత జై జయ ధ్వానాలు చేయిస్తున్నాం, పాటలు పాడిస్తున్నాం, ఇవన్నీ అందులో చెప్పబడినవి. జై జయ ధ్వానాలతో ఆ సాయంకాలం వేళ మొదటి రోజు పూర్తయింది. పట్మనే శబ్దంతో ఈ వెదురు యొక్క కణుకులు, మీరు వెదురుకర్ర చూసారా? మళ్ళీ చూడకపోతే అదొక గొడవ నాకు. వెదురుకర్ర అని ఒక కర్ర ఉందిలేండి, ఆ కర్ర ఇలా పొడుగ్గా ఉంటుంది, దానికి ఇలా గుండ్రంగా కణుపులు ఉంటాయన్నమాట. ఆ కడుపులో మొదటి కడుపులో కూర్చున్నాడుగా పిశాచరావు గారు. ఆ కడుపు పెద్ద శబ్దంతో పగిలిపోయింది. జనానికి అర్థమైంది, వీడు శ్రద్ధగా విన్నాడు, మధ్యలో గుర్రు పెట్టలేదు. 2వ రోజు 2వ కడుపులో కూర్చున్నాడు. పురాణం అయ్యింది, 2వ కడుపు పగిలిపోయింది. 3వ రోజు 3వ కడుపు, 4వ రోజు 4వ కడుపు, 5వ రోజు 5, 6, 7వ రోజు 7వ కడుపు కూడా పేలిపోయాయి. 7వ రోజు పురాణం మధ్యాహ్న సమయానికి పూర్తవగానే ఆ కడుపు పగిలిపోయి అందులో నుంచి పరమసుందరాకారుడు, నీలమేఘఛాయ శరీరుడు, మెడలో వనమాల వేసుకున్నవాడు, పసుపచ్చని బట్ట కట్టుకున్నవాడు, అలంకరించుకున్నవాడు ఒక సుందరుడు బయటకు వచ్చాడు. పిశాచరావు గారు కాస్త సుందరాకారుడైపోయాడు. ఇంతలో వైకుంఠం నుంచి ఒక విమానం దిగింది. ఆ విమానంలో పుణ్యశీలుడు సుశీలుడు ఉన్నారు. అందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఈ పిశాచ్యం గారికి నమస్కరించి, రావోయే ధుందుకారా, భాగవత శ్రవణంతో నువ్వు భాగవతుడు అయిపోయావు, నువ్వే భగవంతుడు అయిపోయావు, శ్రీమన్నారాయణుడు నీ కోసం విమానం పంపాడు, ఇందులో కూర్చో అనగానే ఆయన వెంటనే కూర్చోలేదు. సోదరుడికి నమస్కరించి, సోదర, నీలాంటి సోదరుడు దొరకడం నా అదృష్టం. పరమపాపాత్ముణ్ణి, నరకం కంటే దుర్భరమైన పిశాచ జన్మతో అలమటించిపోతున్న వాడికి భాగవతం చెప్పావు, అనుగ్రహించావు, నీ దయతో వైకుంఠానికి పోతున్నాను, నీ రుణం తీర్చుకోలేను అని నమస్కరించి చుట్టుపక్కల వాళ్ళందరికీ వీడుకోలు చెప్పి విమానం రాగానే ఎక్కేటప్పుడు ప్రదక్షిణ చేయాలండి. రాగానే వాహనంలోకి టుంగుని ఎక్కేయకూడదు, అందుకని ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కాడు. విమానం పైకి లేవబోతూ ఉంటే ఆగండి అన్నాడు గోకర్ణుడు. దాంతో ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, విమానం ఆగిపోయింది. ఈ గోకర్ణుడు పుణ్యశీల సుశీలుడి దగ్గరకు వచ్చి, ఏమంటే నాకు అనుమానం అన్నాడే. అనుమానాలు ఉండాలి కొన్ని. ఏమిటి అనుమానం అన్నారు వాళ్ళు. ఇక్కడ దాదాపు 1000 మంది ఉన్నారు పురాణం వింటున్నవాళ్ళు. నేను పురాణం చెప్పాను, మా అందరి కోసం విమానాలు తేకుండా ఒక్క విమానమే తెచ్చారేంటండి వీడి కోసం అన్నాడు ఆయన. మా అందరికీ దివ్య రూపాలు రాలేదు, మాకు విమానాలు రాలేదు. కారణం ఏమిటంటే, నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. పురాణం చెబుతున్న నువ్వు కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎవడన్నా వస్తే డిస్టర్బ్ అయ్యి అలా చూసేవాడివి. ఇంకా నాకు మళ్ళీ ఇక వింటున్నవాళ్ళు, కాస్త తేడా వస్తే అటు చూడ ఇటు చూడ, కోతి వస్తే కోతి, నాతి వస్తే నాతి, వాటికే చూస్తూ కూర్చునేవారు. ఎందుకని వీళ్ళకి భయం లేదు, పిశాచి జన్మ లేదు కనుక. కాబట్టి వీళ్ళు శ్రద్ధగా వెళ్ళా. కొంతమంది మధ్య మధ్యలో చెబుతాడు కానీ నిజంగా కృష్ణుడు పాటలు పాడాడా, రాధిక కృష్ణ రాధిక అన్నాడా, ఏమో ఈయన కల్పించాడేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నమ్మకంలో తేడా, శ్రద్ధలో తేడా, వినడములో తేడా ఉండడం వల్ల మీకెవ్వరికీ వైకుంఠార్హత రాలేదు. ఈతడికి మాత్రం భయం భక్తి రెండూ ఉన్నాయి. నేను మహాపాపిని ఉద్ధరింపబడాలని కూర్చున్నవాడు కూర్చున్నట్టే కదలకుండా నువ్వు చెప్పే ప్రతి కథ ప్రతి పదము శ్రద్ధతో విన్నాడు, కన్నీళ్లు కరిచాడు, పులకించిపోతూ పులకింతలతో కన్నీళ్లు కరిచాడు. అందుకే వాడి పాపాలు పోయి వాడు వైకుంఠానికి పోతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? భాగవతం విన్నంత మాత్రం చేతనే ముక్తి రాదు, శ్రద్ధగా వింటే ముక్తి వస్తుంది, ఫలితం ఉంటుంది. కానీ పూర్తి ఫలితం రావాలంటే శ్రద్ధగా వినాలి. అనగానే అబ్బా ఇదే లోపం అనుకున్నాడు ఆయన. ఆ విమానం వెళ్ళిపోగానే మళ్ళీ సప్తాహం మొదలెక్కండి అన్నాడు ఆయన. ఈసారి కూడా సప్తాహం చేశారు. ఈసారి చెప్పిన గోకర్ణుడికి విన్న వాళ్ళలో ఒక 500కి విమానాలు వచ్చాయి. ఇక మిగతా 500ని నా వల్ల కాదురా బాబు బాగు చేయడం, మీ బతుకులు మీవే అని ఈయన కూడా విమానానికి వెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా వింటారు కదా కొందరు, అందుకని ఈయన హాయిగా వెళ్ళిపోయాడు. కాబట్టి శ్రద్ధతో భక్తితో భాగవతమును నమ్మి వింటే, పారాయణము చేస్తే, శ్రవణము చేస్తే ఏదైనా పర్వాలేదు, అందులో నలుగురు బాగుపడతారు. కర్త ఒక ఆయన సంకల్పించాలి. కొంతమందికి బాధ కలగచ్చు, కానీ కర్త ఇక్కడ కేవలం వెంకటేష్ గారు. ఎందుకని ఆయన ఈ సప్తాహం ఇక్కడ చెయ్యాలని కోరాడు, ఎప్పుడిప్పుడు కాదు ఎప్పుడో. కాబట్టి సంకల్పం కర్త ఆయనది. కారయిత అంటే చేయించేవాడు అంటే నేనే. ఇప్పుడు ఈ పురాణాలు చెప్పేదంతా మొత్తం కారయితనే నేను. ఆయన కర్త, నేను కారయిత. ప్రేరక, ఇందులో కొద్దిమంది ప్రేరకులు ఉన్నారు. ఏమండి మేము కూడా అక్కడికి వచ్చి భాగవతం పారాయణం చేయించుకుంటాం, మా కోసం మీరు ఎవరన్నా పండితుల్ని తీసుకురండి అని అడిగారు. అడిగినటువంటి పుణ్యాత్ములంతా ప్రేరకులు, అందుకని వాళ్ళ పేరు మీదుగా కూడా పారాయణం చేస్తున్నాం కనుక వాళ్ళు ప్రేరకులు అన్నమాట. మిమ్మల్ని ఏమంటారు? అనుమోదక అంటారు. విని సంతోషిస్తున్నారా లేదా? వినడానికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తున్నారు, ఈ సందుల్లోకి గొంతుల్లోకి దూరొస్తున్నారు, ఇక్కడ కూర్చోగలుగుతున్నారు, 2-8 గంటలు కూర్చుని సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఏడుస్తున్నారు అనుకోను, ఏడవడానికి ఎక్కడికి ఎందుకు వస్తారు? అనుమోదకులు వీరు, సంతోషిస్తారు. కాబట్టి కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః, అన్ని పనుల్లో ఈ నలుగురు సమభాగినులు. వీళ్ళంతా కూడా తెలిసి కానీ తెలియక కానీ ఇక్కడ అడుగు పెడితే అంతో ఎంతో ఫలితంటండి. ఇది నిప్పు, భాగవతం ఒక నిప్పు. ఆ పక్కన ఎక్కడో కూర్చుని రహస్యముగా ఒక్క పిసరు విన్నా భాగవతం యొక్క ఫలితం వస్తుంది. అందుకే మహాత్ములు ఎంతోమంది భాగవతం వల్ల తరించారు. భాగవత సప్తాహం వల్ల గనక ఎవరికైనా ముక్తి రాకపోతే సృష్టి తల్లకిందులైనా ఇంక వాడికి ముక్తి రాదన్నారు. వ్రజ భాగవతంలో ఏమన్నారు? భాగవత సప్తాహం పూర్తయ్యాక కూడా ఒక వ్యక్తికి ముక్తి రాకపోతే ఇంక వాడిని ఎవరు మోక్షానికి పంపలేరు. ఎందుకంటే అది వింటేనే కాశీలో మరణించే యోగం వస్తుంది. అందుకే కాశీలో ఇన్ని సప్తాహాలు చేస్తున్నారు, ఇన్ని రామాయణ సప్తాహాలు చేస్తున్నారు. మహానుభావులైన ఋషులు ఇక్కడికి చేరడానికి గల కారణం ఈ మోక్షపురములలో ఇవన్నీ చేయగా చేయగా ఎప్పుడో ఒకప్పుడు కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. ఈ పురాణ కాలంలో సాధ్యమైనంత వరకు కూడా అసభ్యంగా ఎవరిని అనకూడదట, ఎవరిని తిట్టకూడదు, బూతులు తిట్టకూడదు, వాక్కు బాగుండాలి, పెద్దల్ని గౌరవించాలి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళు అభినందించుకోవాలి, నమస్కారాలు చేసుకోవాలి, గౌరవించుకోవాలి. పవిత్రాన్నంబు కుడుచున్నది నరవరేణ్య, ఈ కాలంలో అపవిత్రమైన అన్నం తినకూడదు, మంచి సంస్కారవంతమైన అన్నం తినాలి. మాంసం పొరపాటును పుచ్చుకోకూడదు, ఈ కాలంలో మద్యం తాగరాదు, ఇవన్నీ కఠోర నియమాలు. వీలుంటే నేల మీద పడుకోమన్నాడు, అవి పాటిస్తే ఎక్కువ ఫలితం. దేవుడి దేవుళ్ళు మీరు ఇక్కడికి మధ్య మాంసాలు పుచ్చుకునే వాళ్ళు రారని నాకు తెలుసు, కనుక ఇంక వాళ్ళ గురించి నాకేం పెద్ద ఆలోచన లేదు. కానీ ఈ రెండింటి విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉండమన్నారంటే, ఈ 7 రోజులు విన్నంతకాలం అన్నమాట. తర్వాత వీలున్నప్పుడల్లా మధ్య మధ్యలో నారాయణ స్మరణ, శివస్మరణ, ఇలా దేవతాస్మరణ చెయ్యాలి. ఆపై అన్నిటికీ మించి ఏమిటో తెలుసా? ఉపవాసం ఉండగలిగితేనే ఉండాలటండోయ్. పద్మపురాణంలో ఈ మహిమ ఉన్నది. ఏమని ఇప్పుడు ఇందాక చెప్పిన గోకర్ణోపాఖ్యానం తర్వాతది పద్మపురాణంలో కూడా ఉంటుంది. ఇటు స్కాందపురాణం, ఇటు పద్మపురాణం, రెండింటిలోనూ కూడా భాగవత మహిమ ఉన్నది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏమిటి? స్కాందపురాణంలో కొంత, పద్మపురాణంలో కొంత ఉంటాయి. వాటినే ఫస్ట్ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడే ఉంది ఫస్ట్ పార్ట్, ఒకసారి మీరు 5 అధ్యాయాలు ఉంటే చూడండి. అందులో భాగవత సప్తాహ విధి అని ఉంటుంది. అందులో ఏమన్నారంటే నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం ఉండద్దన్నాడు. ఇది మా సార్థార్థి గారికి ఎంతో ఆనందం కలిగించింది. ఉపవాసం ఉండొద్దన్నాడు అండి సుస్పష్టంగా, ఎందుకంటే కడుపు తిరిగిపోతుంది, కళ్ళు తిరుగుతాయి. అందుకని ఎంతో కొంత తినండి, ఎక్కువ తిరగకండి, అసలు తినకుండా ఉండకండి. భోజనంతు వరం మన్యే కథా శ్రవణ కారకం. కథ వినడానికి నీకు నీరసం వస్తుంది, ఇబ్బంది కలుగుతోందంటే హాయిగా భోజనం చేసి వినన్నాడు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం. ఇంకెంతకంటే వ్యాసుడు ఎంత కరుణామూర్తి మీకు అర్థమవుతుంది, ఎంతకంటే కరుణామూర్తి ఉండడు. పీకి దాకా తిని వినండి అన్నాడు ఆయన. అంటే మరి ఇక్కడ దాకా తింటే కొంచెం నిద్ర వస్తుంది కనుక సుఖాన్ని బట్టి తిను అన్నాడు. భోజనము చేసి విను, ఉపవాసం వద్దన్నాడు. ఈ కాలంలో దాహం పుట్టించే ఆయిల్ ఫుడ్స్ తినకూడదట, అది కూడా చెప్పాడు. అందులో బాగా దాహం పెరిగిపోతే చీటికి మాటికి మంచినీళ్ళు తాగడం, బయటికి పరిగెత్తడం, ఇవన్నీ ఎక్కువైపోతాయి కదా. అందుకని విదాహం కలిగించేవి తినకూడదు, బాగా కారం తినకూడదు, ఎక్కువ కొబ్బరి తినేయకూడదు. ఇవన్నీ తింటే దాహం పెరుగుతుంది అన్నమాట. కాబట్టి నియమాలు ఆహార నియమాదులు పాటించి శ్రద్ధగా ఉంటే దానివల్ల ఎన్ని లాభములు వస్తాయో భాగవతం యొక్క సప్తాహ దీక్షా విధానంలో చెప్పారు. ఈ భాగవత ఫలితం మీ అందరికీ కూడా శుభం కలిగించుగాగా. ఇక అత్యద్భుతమైన కాశీఖండంలో రెండు గొప్ప ఘట్టాలు మిగిలాయి, వాటిని రేపు ఉదయం యథాప్రకారం ముక్తి మండపం గురించి వేదవ్యాస మహర్షి చెప్పిన కొన్ని విశేషాల గురించి మనం తెలుసుకుందాం.